శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము 7వ రోజు పారాయణము బుధవారము. గత 3 అధ్యాయాలలో బాబా దివంగతులగుట గురించి చెప్పుకున్నాము. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉన్నది. ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పుకున్నాము. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారని, తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారని తెలుస్తున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచినారో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనను ప్రపంచ సుఖములందు వస్తువుల యందు మమకారము పోగొట్ట కొననిచో, వారి మనస్సులు భగవతర్పము కానిచో, అది వారి దురదృష్టమని చెప్పవచ్చు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావలను. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వాణిని వేరే సంచరించునట్లుగా చేసినచో ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానముగాని చేయ పూనుకునినచో దానిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోనూ చేయవలెను. పతివ్రతకు తన భర్త యందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకు వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇక తదితర బంధువులెవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదము తెలుసుకుని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను త్రుజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకుని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునిదము. దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహం కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు, కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును, ప్రపంచమునకు అతీతులు కనుక అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించగలము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందెదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలనను, వారి స్వరూపమునే మనమునందు ఉంచుకొనుట ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకిది శాశ్వతానందమును కలుగుజేయను. ఈ దిగువ చెప్పిన కథను వినండి. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించారు. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథాలను చదివేవాడు. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతాన్ని చదువుచున్నాడు. శ్యామ కాకా మహాజని కూడా అచ్చట నుండి శ్రద్ధతో భాగవతాన్ని వింటున్నారు. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయ అధ్యాయమును చదువుచున్నాడు. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పిలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రాలను జనక మహారాజుకు చెప్పుచున్నారు. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాడు. వారొక్కొక్కరూ సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మాన్ని బోధించాడు. హరి భక్తుని లక్షణాలను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పిలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమస్సు భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానాలను సంతృప్తికరంగా బోధించారు. వాని సారాంశమేమనగా, కలియుగంలో మోక్షము పొందుటకొక్కటే మార్గము గలదు, అది గురుని లేదా హరిపాదారవిందాలను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకా సాహెబ్ నిరుత్సాహముతో శ్యామాతో ఇట్లన్నాడు, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున. అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు, కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లన్నాడు, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణాన్ని పొందారో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండియుండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామా చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృప్తి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగానున్నాడు. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగింది. ఆనందరావు అనువాడు శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలానికి వచ్చాడు. కాకాసాహెబ్ భాగవతం చదువుచున్నాడు. ఆనందరావు శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏదో చెప్పుచున్నాడు. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యాన్ని శ్యామాకు చెబుతున్నాడు. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలగజేసింది. కాకాసాహెబ్ పురాణము చదువుట మాని విషయం ఏమిటని అడిగాడు. శ్యామా ఇట్లు చెప్పాడు, నిన్న నీ సంశయమును చెప్పితివి, దానికి సమాధానమిదుగు. బాబా ఆనందరావు పాకడేకి చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అక్కడున్న వారందరూ ప్రత్యేకంగా కాకాసాహెబ్బు ఆ దృశ్యాన్ని వివరంగా వివరించగోరారు. వారి కోరిక ప్రకారం పాకాడే ఈ దృశ్యమును ఈ క్రింది విధంగా చెప్పసాగాడు. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చట నిలిచితిని, హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియున్నారు. వారి పాదములు నీటిలో ఉన్నాయి. బాబా స్వరూపమును చూచి మిక్కిలి ఆనందించి తిని, అది నిజము వలె ఉండెను గాని స్వప్నము వలె కాదు, దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచ్చటే నిలబడి ఉన్నాడు. శ్యామ, ఆనందరావు బాబా పాదాలపై పడుము అని సలహా ఇచ్చాడు. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది, కాని వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఇట్లుంచగలను, నేను నిస్సహాయుడును అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లన్నాడు, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తన పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లన్నారు, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు, భయము గాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచ ఒకటి దానము చేయము, దానివల్ల మేలు పొందెదవు అన్నారు. బాబా ఆజ్ఞానుసారం ఆనందరావు పాకడే పట్టుదోవతిని తెచ్చాడు. మాధవరావుకి ఇవ్వలసిందని కాకాసాహెబ్ను వేడారు. శ్యామ అందుకు ఒప్పుకొనలేదు. ఎలానగా, బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించాడు. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకునుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకునుము నిరాకరించుము అను రెండు చీటీలు బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకునుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని మాధవరావు అంగీకరించాడు. ఇద్దరూ సంతృప్తి చెందారు. కాకాసాహెబ్ సందేహం కూడా తీరింది. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధిస్తున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉండవలెను, వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికి బాగుగా తెలిసియుండును. నీ హృదయ పలక మందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుకోండి. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకంగా మీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. బాబా సిరిడీకి చేరిన కొద్ది కాలానికి 4 మూరల పొడువు, 1 జానడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరలా 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశారు. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెబుతున్నారు. అది విని అతడు బాబాతో ఇట్లన్నాడు, మీకింకనూ కొయ్యి బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసెదను, దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును అని. అందుకు బాబా ఇట్లన్నారు, మహల్సాపతిని దిగవి విడిచి నేనొక్కడినే పైన పండుకొనటకిష్టము లేదు. కాకాసాహెబ్ ఇట్లన్నారు, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను అన్నారు. అందుకు బాబా, అతడిట్లు బల్లపై పరుండగలడు? బల్లమీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచుమనిదెను. అచ్చట నుంచి వచ్చు భగవన్నామ స్మరణను వినుమనిదెను. నేను పండుకునినచో నన్ను లేవగొట్టమనిదెను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుచున్నాడు. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్తని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదలును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడు, ఎవడు కదలకుండా ఉండలేడు, ఎవడు నిద్రకు సేవకుడు, వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అన్నారు. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనేవారు, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతనికంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము. తొలి పలుకులు. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి ఎందుంచుకునుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులు దగ్గర నుండి కాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకునిదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కాని నీవు చిత్రతతో తీగలు లాగుటచే వారి వెనకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడిదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. అంతరికముగాను అదృశ్యముగాను అంతటియూ నాడెదవు, కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాణి వలె నటించెదవు. నీ జీవితమునెవరూ తెలియజాలరు, కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఇట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీనామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవు అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురముగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును. మన మట్టి సమయమందే గురువునే ఎనగా ఆత్మనే అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి గుర్తు మన మనస్సు నిచ్చలము శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చుచున్నాయి. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబగళ్ళు అతని చెంతనే యుండి ఇంటి వద్దన గాని దూరదేశమున గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చట భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఊహించరాని రూపాన ఉండేవాడు. అందుకు ఈ దిగువ కథ ఉదాహరణము. బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించాడు. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించాడు. కాకాసాహెబ్ నానాసాహెబ్ చందోర్కరులిద్దరూ సిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యాలకు ఆహ్వానించారు. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్లమని బాబా చెప్పారు. తామే స్వయంగా రావలసిందని బలవంతం పెట్టగా బాబా వారికి శ్యామాని తీసుకుని పోవలసిందనియు, కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలోనే కలుసుకునిదననియో చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించుచున్నాయి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామా నాగపూరు గ్వాలియరు పోవడానికి నిశ్చయించాడు. అచట నుండి కాశీ ప్రయాగ గయా పోవాలని అనుకున్నాడు. అప్పాకోతే అతని వెంట పోవడానికి నిశ్చయించాడు. వారిరువురూ మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనానికి పోయారు. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాకి 200 రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుకగా ఇచ్చాడు. అచ్చట నుండి గ్వాలియర్ పెండ్లికి పోయారు. అచ్చట నానాసాహెబ్ చందోర్కరు ఈ శ్యామాకు 100 రూపాయలు అతని బంధువు జటార్ 100 రూపాయలు ఇచ్చారు. అక్కడ నుండి శ్యామా కాశీకి వెళ్ళాడు. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగింది. అచ్చట నుండి శ్యామా అయోధ్యకు వెళ్ళాడు. అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేశాడు. వారు అయోధ్యలో 21 రోజులున్నారు. కాశీలో 2 మాసాలున్నారు. అక్కడ నుండి గయకు వెళ్ళారు. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడ్డారు. ఆనాటి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేశారు. ఆ ఉదయమే గయ పండా వచ్చి ఇట్లన్నాడు, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు అని. అచ్చట ప్లేగు కలదా అని శ్యామా ప్రశ్నించాడు. లేదని పండా జవాబు చెప్పాడు. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడు అన్నారు. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగారు. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాలా సంతృప్తి చెందాడు. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటం అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసింది. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉంది. దానిని చూచి శ్యామా మైమరిచిపోయాడు. కాశీ ప్రయాగయాత్రలు ముగిసేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయకు చేరేదను అన్న బాబా పలుకులు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. కళ్లల్లో నీరు కమ్మింది. శరీరము గగుర్పుడిచింది. గొంతుక ఆర్చుకునిపోయింది. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకునెను. పండాను, బాబా పటమెక్కడ నుండి తెచ్చితివని శ్యామా అడిగాడు. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పుణతాంబేలోనూ గలరనియూ, వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియూ వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసితననియో చెప్పాడు. చిరిడీలో శ్యామా ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితననియో బాబా అనుజ్ఞ పొంది శ్యామా దానిని తనకిచ్చిననియో చెప్పెను. శ్యామా పూర్వము జరిగిందంతయో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. పూర్వం తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉంటుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించాడు. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందాన్ని పొందారు. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనాలతోటి స్వాగతమిచ్చాడు. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాడు. అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరిచాడు. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి, బాబా మాటలు అక్షరాల సత్యములనియూ బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమనియూ తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమానమైన ప్రేమ ఉండేది. వారు వారిలో ఒకరిగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడిస్తోంది. ఒకనాడు ఉదయము బాబా లిండీ తోట నుండి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యమున మేకల మందను చూశారు. అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడింది. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొన్నారు. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. బాబా మోసపోయారని వారు అనుకున్నారు. ఎందుచేతననగా ఒక్కొక్క మేకకు 2 గాని 3 గాని 4 రూపాయలు గాని ఇచ్చి కొనవచ్చు. 2 మేకలకు 8 రూపాయలు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకున్నారు. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండడు చేత నేను ధనము నిల్వ చేయరాదు అన్నారు. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పారు. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతాన్ని ఈ రీతిగా చెప్పారు. ఓ శ్యామ తాత్య, మీరు బేరములో నేను మోసపోతినని అనుకునుచున్నారు. అట్లు కాదు వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేది. రాను రాను శత్రువులైనారు. పెద్దవాడు సోమరే అయినా చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనాన్ని సంపాదించాడు. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ధనాన్ని అపహరించాడు. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడలు పన్నాడు. కాని నిష్ప్రయోజనాలయ్యాయి. ఇద్దరూ బద్ద వైరులయ్యారు. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టాడు. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికాడు. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చవలనని అనుకున్నాను. అందుకే ఇంత ద్రవ్యాన్ని వేయపరిచాను. అందులక మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడుకుంటడు చేత నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడండి. శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించారు. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతములను వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చర్ణబసప్ప యొక్కయు కథలు చెప్పుదము. ప్రస్తావన. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచు ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునటులు చేయును. వారి దయాదృష్టి మనపై బడినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందము పొందెదము. గంగానదిలో స్నానము చేయి వారి పాపములన్నీయూ తొలుగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతృతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతని పాపమంతయు కడుగు కొనిపోవునని గంగామాతకు తెలుసు. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. వారిచే చెప్పబడిన ఈ కథను ఆలకించండి. శ్రీ సాయి ఒకనాడు ఈ కథను చెప్పసాగాను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తర్వాత వ్యాహ్వాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరి తిని అలిసిపోవుటచే అచట విశ్రాంతి నుంది తిని చేతులు కాళ్ళు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చునియున్నాను. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచున్నది. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా ఒక కప్ప బెకబెకలాడుట విన్నాను. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయంతో ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నా కందజేశాడు. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించింది. అతడు అది ఏమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పాను. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పిలిచి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచదనని చెప్పాడు. అక్కడ ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండుననియు గత జన్మలో రెండునూ దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవని చెప్పి తిని అతడు నా మాట వినక బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోడుతో పట్టుకుని ఉండుట చూచాడు. అతడు నా వద్దకు వచ్చి 10 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాడు. నేను, లేదు, అట్లు జరగనేరదు, నేనే దాని రక్షకుడను, నేనిచ్చటనే ఉన్నాను, పాము చేత కప్పను తినిపించదనా, నేనిక్కడ ఊరకనే ఉన్నానా, దానినెట్లు విడిపించదునో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలానికి పోయాము. అతడు భయపడ్డాడు. నన్ను కూడా పాము దగ్గరకు పోవద్దని హెచ్చరించాడు. పాము మీదపడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకే నేను ముందుకు పోయి ఇట్లన్నాను, ఓ వీరభద్రప్ప, నీ శత్రువైన చెన్నబసప్ప కప్ప జన్మనెత్తి పశ్చాత్తాపడుటలేదా? నీవు సర్పమైనను వాని ఎందు శత్రుత్వం ఊహించియున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యింది. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లో దాగింది. బాటసారి ఆశ్చర్యపోయాడు. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యింది? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమిటి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పిలుపులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు బోధించి తిని మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం ఉన్నది. అది పాతబడి శిథిలమయ్యింది. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకై కొంత ధనమును ప్రోగు చేశారు. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేశారు. మరామత్తు చేయుటకు అంచనా వేశారు. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వమూ అతని చేతిలో పెట్టారు. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టారు. వాడు పరమ లోభి. దేవాలయము బాగుచేయుటకు చాలా తక్కువ వేయించేశాడు. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టాడు. కొంత తాను మృంగాడు. తన సొంత డబ్బు కొంచెమైనను దానికి వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పుచు అభివృద్ధి కాకుండాటకేవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పారు. వాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చారు. వాడు ఆధనమును కూడా పుచ్చుకుని పూర్వం వలనే ఊరకే కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట ఆ మహాదేవుడు వాని భార్యకు కల్లో కనిపించి ఇట్లు చెప్పాడు. నీవు లేచి దేవాలయము శిఖరాన్ని కట్టుము. నీవు ఖర్చుపెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వేయమగుటకు హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త కలయనని దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా అనియు, ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించినట్లు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాడు. అందుకే ఆమె ఊరుకోవలసి వచ్చింది. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవుడికి ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడతాడు. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లన్నాడు, భర్త దగ్గరున్న చందాల గూర్చి చికాకు చందన అవసరము లేదు, దేవాలయము నిమిత్తమేమైనా వేయము చేయమని అతన్ని బలవంతం చేయవద్దు, నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము, కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయాలని నిశ్చయించుకున్నది. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకున్నాడు. ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1,000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా 1 పొలమును దేవదేయముగా ఇచ్చాడు. అందుకు భార్య సమ్మతించింది. ఆ పొలము వాని సొంతము కాదు, అది 1 పేదరాలు దుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉన్నది. ఆమె దానిని తీర్చలేకపోయింది. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును, అందరినీ మోసగించాడు. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో ఉంచిరి. అందులో అతడు సంతోషించెను. కొన్నాళ్లకు 1 చిత్రం జరిగింది. గొప్ప తుఫాను సంభవించింది, కుంభవృష్టి కురిసింది. లోభి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయారు. పేద భక్తురాలైన డుబ్కీ కూడా కాలగతి చెందింది. తర్వాత జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో 1 బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేర ఉన్నాడు. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. ఆమెకి గౌరీ అని పేరు పెట్టారు. పొలాన్ని ఇచ్చిన డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించింది. అతనికి చన్నబసప్ప అని పేరు పెట్టారు. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చేవాడు. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచున్నది. ఆమె తండ్రి వరుణకై వెదుకుచున్నాడు. ఆ విషయమై చికాకు పడన అవసరము లేదనియు, ఆమె భర్త తానై వెదుకుని వచ్చునని నేను చెప్పాను. కొన్నాళ్లకు వీరభద్రప్ప అనే 1 బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాడు. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాడు. అతడు కూడా నా భక్తుడయ్యాడు. ఏలాన పిల్లను కుదిర్చితునని అతడు నా యందు విశ్వాసము చూపేవాడు. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడేవాడు. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బ్రతిమాలేవాడు. ఇట్లుండగా కొన్ని విచిత్రాలు జరిగినాయి. ధరలు హఠాత్తుగా పెరిగాయి. గౌరీ అదృష్టము కొలది పొలానికి ధర పెరిగింది. కానుకగా ఇచ్చిన పొలము 1 లక్ష రూపాయలకు అమ్మినారు. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చింది. అందులో సగము నగదుగా అనిచ్చారు. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించారు. అందుకందరూ సమ్మతించారు. కాని ధనమునకై తగువులాడారు. సలహా కొరకు నా వద్దకు వచ్చారు. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిది ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పాను. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారమూ లేదని బోధించాను. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాడు. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించడానికి నేను ప్రయత్నించుచున్నానని అన్నాడు. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకున్నాను. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టాడు. అందుకు ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి తన భర్త మాటలు పట్టించుకోవద్దని, తనను కూతురుగా చూచుకొనవలయనని వేడుకొన్నది. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చాను. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యము కనబడింది. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లన్నాడు, ధనమంతయు నీదే, ఎవరికి ఏమియూ ఇవ్వవలదు. చిన్నబసప్పుతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకై వేము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము. ఆ మాటలు విన్న గౌరీ నాకీ వృత్తాంతమంతయు తెలిపింది. నేను తగిన సలహా ఇచ్చాను. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చిన్నబసప్పుకివ్వమని, వీరభద్రప్పకిందులో జోక్యము లేదని నేను గౌరికి సలహా ఇచ్చాను. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప, చిన్నబసప్ప కొట్లాడుకుంటూ నా వద్దకు వచ్చారు. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని వీరభద్రప్ప మిగుల కోపించి చిన్నబసప్పను ముక్కల ముక్కలుగా నరికిదనని బెదిరించాడు. చిన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్ను ఆశ్రయించాడు. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వారికి వాగ్దానము చేశాను. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు. చిన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు. చిన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞాపకం తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తుకు వస్తాడు. భగవంతుడు నన్నిచ్చటకు పంపి చిన్నబసప్పును రక్షించాడు. ఇదంతయు భగవంతుని లీల. ఈ కథ వల్ల మనము నేర్చుకుని నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకును సాధనము లేదు. తమకు ఎవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీయున్నచో దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు ఆశ గలవారికి ఆ పేరాశ హీనస్థితికి తెస్తుంది. తుట్టతుదకు వానిని నాశనం చేస్తుంది. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణాలను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించి ఉన్నారు. కొందరు మనకు వేద వేదాంతాలను, షట్శాస్త్రాలను బోధించవచ్చు. కొందరు చక్రాంకితము చేయవచ్చు. కొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించవచ్చు. కొందరు బ్రహ్మమును గూర్చి అందంగా ఉపన్యసించవచ్చు. కొందరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమనవచ్చు. కొందరు తమ వాక్కు శక్తిచే జీవిత పరమావధిని బోధించవచ్చు. అయినను ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టి వారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవం కూడా పొంది ఉన్నారు, అట్టివారే సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకిట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలం గాని ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు తానే సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియు భావించరు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానంగా చూస్తారు లేదా పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. సద్గురుని ముఖ్య లక్షణమేమనగా, వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదాన్ని సహవాసాన్ని పొందగలిగానని తలిచాడు. బాబా యవ్వనమునందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేదు. 18 ఏండ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనపరుచుకున్నారు. వారు ఒంటరిగా నిర్భయంగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏమైనా చేయుచుండెడివారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉన్నారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవాలు ఇచ్చి ఉన్నారో అట్టివి వారు మహాసమాధి చెందిన తర్వాత కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఇస్తున్నారు. అందువల్ల భక్తులు చేయవలసినది ఏమనగా, భక్తి విశ్వాసములనడి హృదయ దీపాన్ని సరిచేసుకోండి, ప్రేమ అనే ఒత్తిని వెలిగించండి. ఎప్పుడు ఇలా చేస్తామో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశిస్తుంది. ప్రేమ లేని జ్ఞానము వట్టిదే. అట్టి జ్ఞానం ఎవరికీ ఎక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండాలి. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రేమ ఎనులదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వస్తాయి. దేనిని గురించి మనం మిక్కిలిగా చింతిస్తామో దాని యందు మనకు ప్రేమ కలుగుతుంది. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలిద్దాం. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో అతడు రక్షించబడతాడు. ఈ విషయం ఈ దిగువ కథ వలన విశదపడుతున్నది. చోలాపూరు జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచున్నాడు. తోటి విద్యార్థి సేవడే కూడా అతనితో చేరాడు. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకుంటున్నారు. ఆ ప్రశ్నోత్తరాల వల్ల సేవడేకు ఏమీ రానట్లు తోచింది. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించారు. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే తప్పక తాను ఉత్తీర్ణుడవుతాడని చెప్పాడు. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపోయాడు. సాయిబాబా ఎవరు, వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాడు. అందుకు సేవడే ఇట్లు చెప్పాడు. షిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్నగాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానే కాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడవుతానని వారు నన్ను ఆశీర్వదించియున్నారు. కనుక వారి కృపచే నేను తప్పక చివరి పరీక్షలో ఉత్తీర్ణుడనవుతాను అన్నాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వుకున్నాడు. అతనిని సాయిబాబాని కూడా వెక్కిరించాడు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచ్చడ న్యాయవాది అయ్యాడు. 10 సంవత్సరాల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాడు. అందువలన అతని మనస్సు వికలమయ్యింది. పండరీపురం, గాంగాపురం మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రార్థము పోయి శాంతి పొందవలననుకున్నాడు. కాని అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివాడు కాని అది కూడా అతనికి సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిబాబాను చూడవలెను అనుకున్నాడు. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళాడు. దూరం నుండే బాబా దర్శనం చేసి సంతోషించాడు. గొప్ప భక్తితో బాబా వద్దకు పోయి ఒక టెంకాయనతడు పెట్టి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సపత్నేకర్ను చూడగానే బయటికి పో అని బాబా అరిచారు. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అచ్చట కూర్చున్నాడు. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహానైనా తీసుకునుటకు ప్రయత్నించాడు. కొందరు బాలాశింపి పేరు చెప్పారు. అతని వద్దకు పోయి సహాయాన్ని కోరాడు. అంతటా వారు బజారులో కొన్ని బాబా ఫోటోలను కొన్నారు. వాటిని చేతబట్టుకుని బాబా వద్దకు, అనగా మసీదుకు వెళ్ళారు. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిది అని అడిగాడు. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూశారు. బాబా నవ్వగా అచ్చట ఉన్నవారందరూ నవ్వారు. బాలాశింపి ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుతూ సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనాన్ని చేసుకోమన్నాడు. సపత్నేకర్ బాబా పాదాలకు నమస్కరించగా బాబా తిరిగి వెళ్ళిపొమ్మని అరిచాడు. సపత్నేకర్కి ఏమి చేయాలో తోచలేదు. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చున్నారు. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించారు. ఇద్దరూ విచారంతో నిరాశ చెందారు. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండటచే సపత్నేకర్ సిరిడీ విడవవలసి వచ్చింది. ఇంకొకసారి వచ్చినప్పుడైనను బాబా దర్శనమివ్వాలని అతడు బాబాని వేడుకున్నాడు. ఒక సంవత్సరం గడిచింది. కానీ అతని మనస్సు శాంతి పొందలేదు. అతడు గంగాపురం వెళ్ళాడు. కానీ అశాంతి పెరిగింది. విశ్రాంతికై మాడేగాం వెళ్ళాడు. తుదకు కాశీకి వెళ్ళుటకు కూడా నిశ్చయించుకున్నాడు. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనిపించింది. ఆ స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకడ్షా బావికి పోతున్నది. అచ్చట ఒక ఫకీరు తలకు ఒక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చుని ఉన్నాడు. సపత్నేకర్ భార్యను చూడగాని అతను లేచి వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడిదవేళ నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అన్నారు. ఆమె ఆ ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుదిరిగి పరిగెత్తసాగింది. ఫకీరు ఆమెను విన్నంటాడు. అంతటితో ఆమెకు మెలకువ కలిగి కళ్ళు తెరిచింది. ఆమె తన కలను భర్తకు చెప్పింది. అది ఏ శుభశకునమనుకొని ఇద్దరూ సిరిడీకి బయలుదేరారు. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేరు. వారు లెండీ తోటకు వెళ్ళి ఉన్నారు. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచ్చటనే ఆగారు. అంతలో బాబా తిరిగి వచ్చారు. ఆమె స్వప్నంలో తాను దర్శించిన ఫకీరు బాబాయేనని గుర్తించింది. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను చూచుచూ అచ్చటనే కూర్చుండిపోయింది. ఆమె అణుకవ చూసి సంతోషించిన బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పడం ప్రారంభించారు. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను ఎన్నో మందులు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు గుణమీయనందుకు నేను విసుగు చెందాను. కాని ఆశ్చర్యకరంగా ఇక్కడికి రాగానే నా నొప్పులన్నీ తగ్గిపోయాయి. ఇది ఏమిటి వింత అన్నారు. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయ్యో సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవడం చూచి ఆమె ఎంతో సంతోషించింది. కాని సపత్నేకర్ను మాత్రం బాబా బయటికి పొమ్మన్నారు. అతడు చాలా పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధాభక్తితో ఉన్నాడు. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించాడు. దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచున్నాడు. బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని ప్రయత్నించుచున్నాడు. అతనికి ఆ అవకాశం వచ్చింది. అతడు తన శిరస్సును బాబా పాదాలపై పెట్టగలిగాడు. బాబా తన వరద హస్తాన్ని సపత్నేకర్ తలపై పెట్టారు. బాబా కాళ్ల నొత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చున్నాడు. ఇంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టసాగింది. బాబా సపత్నేకర్ వైపు చూస్తూ చిరునవ్వుతూ ఒక కోమటివాని కథను చెప్పసాగారు. ఆ కోమటివాని జీవితంలోని కష్టాలన్నీ వర్ణించారు. అందులో వానికి ఉన్న ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పారు. బాబా చెప్పిన కథ తనదేయని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపోయాడు. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయమందాడు. బాబా సర్వజ్ఞుడని గ్రహించాడు. అతడు అందరి హృదయాలను గ్రహించుననుకున్నాడు. ఈ ఆలోచనలు అతని మనస్సున మెదులుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లన్నారు, వీడు తన కొడుకును నేను చంపితనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదన ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా, అదే బిడ్డను వీని భార్య గర్భములోకి మరలా తెచ్చెదను అంటూ బాబా అతని తలపై హస్తాన్నుంచి ఓదార్చి ఇలా పలికారు, ఈ పాదములు సనాతనమైనవి, పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి, నాయంది నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. బాబా పలుకులు విని సపత్నేకర్ మైమరిచిపోయాడు. బాబా పాదాలను కన్నీటితో కడిగాడు. ఆ తర్వాత కొంతసేపటికి తన బసకు తిరిగిపోయాడు. ఆనాటి నుండి సపత్నేకర్ భార్యా సమేతుడై ప్రతిరోజు నైవేద్యంతో మసీదుకు వచ్చి బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకునేవాడు. ఒకనాడు ప్రజలు మసీదులో ఎక్కువగా గుమికూడి ఉన్నారు. సపత్నేకర్ మాటమాటికి తోసుకుని వెళ్ళి బాబాకు నమస్కరిస్తున్నాడు. అది గమనించిన బాబా ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలు అని చెప్పారు. ఆనాటి రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవాన్ని దర్శించాడు. ఆ ఉత్సవంలో బాబా పాండురంగని వలె అతనికి కనిపించారు. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనకుండా ఇవ్వచ్చునని సపత్నేకర్ అనుకున్నాడు. మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగారు. అతడు చెల్లించాడు. బాబా వారిని ఆశీర్వదించి ఇట్లన్నారు, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందెట్టి ఆందోళనము ఉంచకము అని ఆశీర్వదించి పంపారు. అతడట్లే చేశాడు. ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాడు. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు సిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించారు, ఓ సాయినాథ, నీ బాకీ నెటులు తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయిచుంటిమి. నిస్సహాయల మగుడచే మమ్ము ఉద్ధరించవలసినది, ఇక మీదట మేము మీ పాదములని ఆశ్రయించదముగాక. అనేక రకములైన ఆలోచనలు విషయాలు కలలో కూడా మమ్మల్ని బాధిస్తున్నాయి. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము అని వేడుకున్నారు. బాబా చిరునవ్వుతో వారిని ఆశీర్వదించారు. ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టారు. తర్వాత భాస్కర్, దినకర్ అని ఇద్దరు జన్మించారు. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మారు. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. వేదములు పురాణములు సద్గురువుని సరిగ్గా వర్ణించలేవు. అటువంటప్పుడు మన వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకునుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోస్తున్నది. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మన మౌనవ్రతమే మనలను మాట్లాడునట్లు ప్రేరేపిస్తున్నది. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కాని వారి మనతో ఉన్నప్పుడు ఆ పిండి వంటలు మరింత రుచికరములవుతాయి. సాయి లీలామృతము కూడా అట్టిది. ఆ దివ్య లీలామృతాన్ని మనం ఒంటరిగా ఆస్వాదించలేము. స్నేహితులు బంధువులతో కలిసి ఆస్వాదించినచో అనంతమైన సుఖం ప్రాప్తిస్తుంది. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించారు. వారికి సర్వస్య శరణాగతి వనర్చి వారియందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు, సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు. కాబట్టి మనము సాయినామాన్ని నోటితో పలుకుతూ వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారాన్ని మనసున భావించుకొందాము. వారిపై హృదయపూర్వకమైన ప్రేమతో వారి కొరకే సమస్త కార్యాలను మనం చేద్దాం. సంసార బంధము నుండి తప్పించుకునుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యాన్ని మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, తుదకు మోక్షాన్ని ఇస్తారు. ఇక ఈ అధ్యాయంలోని కథలను చూద్దాం. హరి కానోబా అనే బొంబాయి పెద్ద మనిషి ఒకడు తన స్నేహితుల వల్ల, బంధువుల వల్ల బాబా లీలలు అనేకాలు విన్నాడు, కాని నమ్మలేదు. కారణం అతనిది సంశయ స్వభావం, బాబాను స్వయంగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు సిరిడీకి వచ్చాడు. అతని తలపై జలతారు తలపాగా ఉన్నది. అతని పాదములకు కొత్త చెప్పులున్నాయి. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలననుకున్నాడు. తన కొత్త చెప్పులు ఎచ్చట ఉంచాలో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలను పెట్టి బాబా దర్శనానికి పోయాడు. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదాన్ని బాబా చేతి నుండి తీసుకున్నా కూడా అతని మనసంతా తన కొత్త చెప్పుల మీదే ఉన్నది. తిరిగి వచ్చి మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదికాడు, కాని నిష్ప్రయోజనమయ్యింది. అతను చాలా చికాకు పడుతూ బసకు తిరిగి వచ్చాడు. అతను స్నానము చేస్తున్నా, పూజ చేస్తున్నా, నైవేద్యము పెట్టి భోజనానికి వచ్చినా కూడా తన చెప్పుల గురించి ఆలోచించసాగాడు. భోజనానంతరం అందరితో కలిసి చేతులు కడుగుకొనుటకు బయటికి వచ్చాడు. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాడు. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉన్నది. దాని చివరన ఒక క్రొత్త చెప్పుల జత వేలాడుతున్నది. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో ఆ కుర్రవాడు, సాయిబాబా తనను పంపినని వీధిలో హరీకా బేటా, జరీకా ఫేటా అంటూ అరుస్తూ తిరగమని, ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అని, అతడు కానోబా కొడుకని, అతని తలపై జరిపాగా కలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పాడు. ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యపోయాడు. ఆ కుర్రవాని వద్దకు పోయి ఆ చెప్పులు తనవేనని రూఢీ చేశాడు. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడుననియు, తన తలపై ధరించు జరిపాగాను కూడా చూపాడు. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు ఇచ్చివేశాడు. హరి కానోబా మిక్కిలి ఆనందపడ్డాడు. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చు, కాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎట్లు తెలిసెను? అది ఏ సిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాడు. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్పతనాన్ని, బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాడు. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరింది. సంతోషంతో ఇంటికి తిరిగిపోయాడు. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు కూడా వచ్చారు. వారి కథను వినండి. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించేవాడు. 1906 హిమాలయానికి పోయినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారాలో ఉన్నది. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకున్నారు. 5 పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి బాయీజీ ఇంట్లో దిగాడు. బాబా లీలలను విని సంతోషించాడు. సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగింది. బాయీజీ వద్ద ఒక పరిచయపు ఉత్తరాన్ని తీసుకుని సిరిడీకి వెళ్ళాడు. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగాను బాడుగకు మాట్లాడుకుని సిరిడీకి పోతున్నాడు. మన్మాడు కోపర్గాం దాటి టాంగా సిరిడీని సమీపిస్తుండగా మసీదుపై 2 పెద్ద జెండాలు సోమిదేవస్వామికి కనిపించాయి. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖురులతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేరువేరు బాహ్య అలంకారాలతోనూ ఉందురు. కాని పై పై గుర్తులు బట్టి ఏ యోగి యొక్క గొప్పతనాన్ని కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచింది. రెండు పతాకాలు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను, అది యోగికి తగినది కాదు, దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకున్నాడు. ఇట్లు ఆలోచిస్తూ శిరిడీకి పోవటం మానుకుని నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులతో చెప్పాడు. వారు అతనితో ఇట్లన్నారు, అట్లయినా ఇంత దూరము వచ్చితే వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకుపడినచో శిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందేదవు అన్నారు. సోమదేవస్వామి గాబరా పడి ఇట్లన్నాడు, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు, అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనుకున్నాడు. ఇట్లనుచూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని శిరిడీకి పొమ్మన్నారు. అట్టి వక్ర ఆలోచనను మానమన్నారు. బాబా జెండాలను గాని, తక్కిన వస్తువులను గాని, ఆడంబరములను గాని, కీర్తిని గాని లక్ష్య పెట్టని వారు అని చెప్పారు. అవన్నీ భక్తులు సమర్పించినవే గాని ఆయనకు ఏ సంబంధమూ లేదన్నారు. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చారని చెప్పారు. తుట్టతుదకు ప్రయాణాన్ని సాగించి శిరిడీకి పోయి సాయిబాబాను చూచేటట్లు చేశారు. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు చెలించిపోయింది. అతని కండ్లు నీటితో నిండిపోయాయి, గొంతు ఆర్చుకొనిపోయింది. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాయి. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందాన్ని పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని సోమదేవస్వామి తన గురువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు బాబా పాదధూళిలో దొర్లాడుటకు తహతహలాడాడు. బాబా దర్శనం కొరకు దగ్గరికి పోగానే బాబా కోపంతో, ఈ జెండాలను ప్రదర్శించుకునే సాధువును చూడడానికి ఏమున్నది, మా వేషము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు, ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేయుచున్నారో అట్టివారి దర్శనాన్ని ఎందుకు చేయవలెను, ఇక్కడొక నిమిషం కూడా ఉండవద్దు అని కోపగించుకున్నారు. సోమదేవస్వామి మిగులు ఆశ్చర్యపడ్డాడు. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకున్నాడు. బాబా ఎంత సర్వజ్ఞుడో, ఎంతటి మహానుభావుడో గ్రహించాడు. బాబా కొందరిని కౌగులించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదాన్ని ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరుచుట చూచి తననొక్కరినే ఎలా ఇంత కఠినంగా చూచుచున్నారో అతనికి తెలియలేదు. తీవ్రంగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగ్గా ఉన్నదని గ్రహించాడు. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించాడు. తాను బాబాను నిందించనందువల్లే బాబా తనపై కోపించాడని గ్రహించాడు. కొన్నాళ్ల సేవ తర్వాత బాబా అతనిని ఆశీర్వదించాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించారు. ఒకనాడు సాయిబాబా మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను దర్శించడానికి వచ్చాడు. అతనితో ఘోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చటి నుంచి లేవబోయాడు. కాని బాబా అతనిని వారించాడు. స్త్రీలు వచ్చి బాబా దర్శనాన్ని చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకున్నది. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యాన్ని చూచి చలించిపోయాడు. నానా యొక్క చాంచల్యాన్ని చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లన్నారు, నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము, అవి చేయు పనులలో మనము జోక్యము కలుగజేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించియున్నాడు, కావున అందరినీ చూచి సంతోషించుట మన విధి. క్రమంగా మెల్లగా మనస్సు స్థిరపడి శాంతిస్తుంది. ముందు ద్వారము తెరిచియుండగా వెనక ద్వారము గుండా ఎందుకు పోవలెను, మన హృదయము స్వచ్ఛముగానున్నంత వరకు ఏమీయో దోషం లేదు. మనలో ఏ చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును, నీవు సిగ్గుపడి బెదరవలదు అని చెప్పారు. శ్యామ అచ్చటనే ఉన్నాడు, కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాడు. ఇంటికి పోవుదారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగాడు. ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వాన్ని గురించి నానా చెప్పాడు. బాబా చెప్పిన దాని భావాన్ని నానా ఇట్లు చెప్పసాగాడు. మనస్సు సహజంగా చంచలమైనది, దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును, శరీరమును స్వాధీనమునందుంచుకునవలెను, దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కాని మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమంగా నెమ్మదిగా సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కాని వానిని మనం పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము. సమయానుకూలంగా వాని నడిచి సరిగ్గా నుంచుకొనవలెను. నేత్రములు అందమైన వారిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయములు సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో నీవు కూడా భగవంతుని జ్ఞాపకం ఉంచుకొనవలెను. బాహ్యేంద్రియములను మాత్రమే స్వాధీనపరుచుకుని మనస్సును విషయముల వైపు పరుగెడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశించదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములు ఇష్టం వచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదాన్ని చేరగలము. అదియే మన గమ్యస్థానము, అదియే మన నిజమైన యావాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుటయే లేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును, మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగుజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు కాకాసాహెబ్ దీక్షిత గురించి తెలియపరిచారు. మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించాడు. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాడు. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాడు. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాడు. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువు చేశాడు. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకున్నాడు. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితకు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు. ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడైన నానాసాహెబ్ చందోర్కర్ని కలిశాడు. ఇద్దరూ కలిసి ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయాన్ని గురించి వర్ణించాడు. 100ల కొద్దీ మందులు దానిని నయము చేయలేకపోయాయి. కాలు నొప్పియు కుంటితనము పోవలెనన్న అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చాడు. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతాన్ని విశదపరిచాడు. సాయిబాబా తన భక్తుని సప్త సముద్రాల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకుని వచ్చేవాడని చెప్పాడు. ఒకవేళ వాడు సాయి భక్తుడు కానిచో వాడు సాయి చేత ఆకర్షింపబడడని, వాడు సాయి దర్శనమే చేయలేడని బాబా చెప్పిన సంగతి తెలియజేశాడు. ఇదంతయు విన్న కాక ఆసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనాన్ని బాగుచేసి శాశ్వతమైన ఆనందాన్ని కలుగుజేయమని వేడుకుంటాను అని నానాసాహెబ్తో చెప్పాడు. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగాడు. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకే బాలాసాహెబ్ మిరీకర్. ఇతడు కోపర్గాంకు మామల్తాదారు. ఇతను కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్కు వచ్చియున్నారు. ఎలక్షను పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ సిరిడీ పోవడానికి నిశ్చయించుకున్నాడు. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట సిరిడీకి పంపవలనా అని ఆలోచించుచున్నారు. సిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడి ఉన్నాడు. అంతలో అహ్మద్నగర్లో ఉన్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియు, శ్యామాను తన భార్యతో కూడా రావలసిందనియు టెలిగ్రాము ఇచ్చి ఉన్నారు. బాబా ఆజ్ఞను పొంది శ్యామా అహ్మద్నగరు చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకున్నాడు. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ ఫాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరింటికి పోయి కాకాసాహెబ్ దీక్షితును కలిపారు. వారిని సిరిడీకి తీసుకుని వెళ్లమని ప్రార్థించారు. కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకర్లకు శ్యామా అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేశారు. సాయంకాలము శ్యామా మిరీకర్ల వద్దకు పోయాడు. వారు శ్యామాకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగజేశారు. శ్యామా కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలని నిశ్చయించారు. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాలాసాహెబ్ మిరీకర్ తన వద్దనున్న పెద్ద బాబా పటాన్ని కాకాసాహెబ్ దీక్షితుకు చూపించాడు. కాకాసాహెబ్ సిరిడీకి పోయి ఎవరినైతే దర్శించాలని నిశ్చయించుకున్నారో ఆ సాయినాథుడే పటము రూపంగా అచ్చట తనను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆనందపడ్డాడు. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికింకొక అద్దము వేయుటకు మిరీకర వద్దకు పంపాడు. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటాన్ని కాకాసాహెబ్ శ్యామాల ద్వారా సిరిడీకి పంపడానికి నిశ్చయించారు. 10 గంటలకు వారు స్టేషన్ను చేరుకుని టికెట్లు కొన్నారు. బండి రాగానే సెకండ్ క్లాసు కిక్కిరిసి ఉండుటచే వారికి జాగాలేదు. అదృష్టవశాత్తు ఆ బండి యొక్క గార్డు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క స్నేహితుడు. అతడు వారిని 1st క్లాసులో కూర్చుండబెట్టాడు. వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపర్గాన్లో దిగారు. వారు బండి దిగగానే అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ కనిపించాడు. ఆయన కూడా సిరిడీకి పోవడానికి అక్కడ ఉన్నాడు. అందరూ ఆనందించారు. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ కౌగులించుకున్నారు. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట సిరిడీకి బయలుదేరారు. సిరిడీ చేరి బాబా దర్శనము చేయగానే కాకాసాహెబ్ మనస్సు పులకరించింది. అతని నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అతడు ఆనందంతో పొంగి పొరలుచున్నాడు. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లుగా, వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాని పంపినట్లుగా తెలియజేశారు. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపాడు. షిరిడీలో ఒక భవంతిని కట్టి దానినే తన నివాస స్థలంగా చేసుకున్నాడు. అతడు బాబా వల్ల పొందిన అనుభవాలు లెక్కలేనన్ని కలవు. వాటి అన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను బాబా వాగ్దానంతో ముగించెదము. బాబా కాకాసాహెబ్ దీక్షితుతో, అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అని వాగ్దానమిచ్చారు. ఆ వాగ్దానం సత్యమైంది. ఎన్నో సంవత్సరాలు బాబాతో ప్రగాఢమైన అనుబంధాన్ని పెంచుకున్న కాకాసాహెబ్ దీక్షిత్ బాబా అనుగ్రహం వల్ల సునాయాసంగా తన జీవనయాత్రను ముగించాడు. అది 1926 జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణంలో హేమాడ్ పంత్తో కలిసి బాబా గురించి మాట్లాడుతూ, బాబా లీలల గురించి ముచ్చటించుకుంటూ, సాయిబాబా ఎందే మనస్సు లీనం చేసిన క్షణంలో తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధయూ లేకుండా, ఎట్టి చికాకు పొందకుండా ప్రాణములను విడిచాడు. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునిదరు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకాం చేశారు. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు పిల్లడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో కలిసి రాజమండ్రికి వెళ్ళాడు. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, సిరిడీ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లన్నారు, దీనిని నా సోదరుడగు సాయికి నా నమస్కారములతో కలిపి అర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము, నా యందు ప్రేమచూపు మనము అన్నారు. స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరు, కాని బాబా విషయం వేరు. ఆయన సమర్థ సద్గురుడు. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును సిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించాడు. బాబాను స్వామి సోదరుడనుట సమంజసంగా ఉన్నది. ఎందుకనగా బాబా వలె వారు కూడా రాత్రింబగళ్ళు అగ్నిహోత్రాన్ని వెలిగించియే ఉందురు. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులు సిరిడీకి టెంకాయని తీసుకుని వెళ్ళారు. వారు మన్మాడు చేరారు. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకపోయారు. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారం చేశారు. అవి మిక్కిలి కారంగా నుండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరంగా చేశారు. దురదృష్టవశాత్తు ఆ కొట్టిన టెంకాయ స్వాములు వారు పుండలీకరావుకు ఇచ్చినదే. సిరిడీ చేరేటప్పటికీ పుండలీకరావుకి ఈ విషయం గుర్తుకు వచ్చింది. అతడు చాలా విచారించాడు. భయంతో వణుకుతూ సాయిబాబా వద్దకు వెళ్ళాడు. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించాడు. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపిన టెంకాయను తెమ్మన్నాడు. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యాన్ని వెళ్ళిబుచ్చుచూ పశ్చాత్తాపడుతూ బాబాని క్షమాపణ కోరుకున్నాడు. దానికి బదులు ఇంకొక టెంకాయని సమర్పిస్తానన్నాడు. కాని బాబా అందుకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కంటే ఎన్నో రెట్లనియు, దాని విలువకు సరిపోవున్నది ఇంకొకటి లేదని చెబుతూ నిరాకరించాడు. కాసేపటికి బాబా శాంతించి ఇట్లన్నారు, ఈ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకు ఇవ్వబడినది, తుదకు దారిలో పగలగొట్టబడినది. దానికి నీవే కర్తయ్యని ఎందుకనుకుందువు? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వహంకారరహితుడవయ్యుండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి చెందుతుంది. ఎంత చక్కగా బాబా ఈ వేదాంత విషయాన్ని బోధించాడో గమనించండి. బొంబాయికి దగ్గరున్న శాంతాక్రజ్లో పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ అనేవాడున్నాడు. వాడు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా ఉన్నాడు. ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేశను, ఆ విషయమై ఒక గ్రంథాన్ని వ్రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాడు. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథాలను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివాడు. అతడు పండరీపుర విఠోభా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయం కలిగింది. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబూల్జీయును, వామనరావు సిరిడీకి పోయి బాబా దర్శనం చేశారు. ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారాంకు, ఇతరులకు చెప్పారు. ఆ మాటలు విని అందరూ బాబాని చూడడానికి నిశ్చయించుకున్నారు. వారు సిరిడీకి రాకమునిపే బాబా అక్కడ సిరిడీలో ఇట్లు చెప్పారు, ఈ రోజున నా దర్బారుకు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందారు. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. బాబా వారితో ఇట్లన్నారు, వీరే నా దర్బారు జనులు, ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని అని దురంధర సోదరులతో ఇట్లన్నారు బాబా. గత 60 తరముల నుండి మనం ఒకరికొకరం పరిచయము గలవారము. బాబా మాటలు విని సోదరులందరూ వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారాలు చేశారు. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చారు. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదాలు ఒత్తుచున్నాడు. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారాంకిచ్చి పీల్చమన్నారు. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు లేదు, అయినప్పటికీ దానిని అందుకుని కష్టంతో పీల్చాడు. దానిని తిరిగి నమస్కారాలతో బాబాకి అందజేశాడు. ఇదియే బాలారాంకు శుభ సమయము. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరాల తర్వాత ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చింది. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందారు. వారు సిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగింది. చావడిలో హారతి సమయాన బాలారాంకు బాబా ముఖమునందు పాండురంగని తేజస్సు కనిపించింది. ఆ మరుసటి రోజు ఉదయం కాకడహారతి సమయంలో కూడా అదే కాంతిని, పాండురంగ వెటలుని ప్రకాశాన్ని బాబా ముఖమునందు బాలారాం దర్శించాడు. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని రచించాడు. అది ప్రకటించబడక మునిపే అతను చనిపోయాడు. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించారు. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడింది. ఆ జీవిత చరిత్రలో వారు సిరిడీకి వచ్చిన విషయం కూడా చెప్పబడి ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము తుది పలుకు. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యాలను రచించారు. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును, జీవము లేని వస్తువుల యందును వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నింటి యందు వ్యాపించియున్నారు. జీవరాశి యందంతటను కూడా వ్యాపించియున్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞాపకముంచుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మన జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములనడి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రాన్ని కూడా కల్లోలపరుచును. కోపము, అసూయ అనడి ముసళ్ళు నిర్భయంగా సంచరించును. అచ్చట నేను, నాదీయను, చుడిగుండాలను, ఇతర సంశయాలను గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఒరవలేనితనం అనే చేపలు అచ్చట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దీనివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. ఓ సాయినాథ, మా మనస్సు అటూనిటూ సంచారము చేయకుండుగాక. నీవు తప్ప మరి ఏమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణ శ్రవణము చేసెదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితములు గూర్చి కొంచెము చెప్పుదము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి సిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకున్న ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ సాయి చరిత్రాన్ని ప్రేమతో పారాయణ చేయుచున్నచో మన పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి లీలలను చదువుము. వానినెల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయించుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపుతుంది. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కాని నీవు సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అని దానిని పోగొట్టుకుని నది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యముగును. జాగృతి స్వప్న సుషుప్త్యావస్థలలో ఏదైనను ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పించుకొనవచ్చు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతో పారాయణము శ్రవణము చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీయు నశించగలవు. ఈ సాయి సచ్చరిత్రను పారాయణ చేసిన లేక శ్రవణం చేసిన ఉత్తమ ఫలితాన్ని సాధించవచ్చు. వారి వారి భక్తి నమ్మకాలపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ భక్తి విశ్వాసము లేనిచో ఏ అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ఐశ్వర్యాలను ప్రసాదించును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందాన్ని కలుగజేయును. ఎవరి హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకును. ఈ గ్రంథమును గురుపౌర్ణమి నాడు, శ్రీరామనవమి నాడు, గోకులాష్టమి నాడు, విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణము శ్రవణము చేసిన ఎడల వారి కోరికలన్నీయు నెరవేరును. మన హృదయమునందు శ్రీ సాయి చరణములే నమ్మిన ఎడల భవసాగరాన్ని సులభంగా దాటగలం. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యాన్ని పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీయు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితురో వారిని మరువవద్దు. ఈ సాయి సచ్చరిత్రను ఎంత తీవ్రంగా చదివెదరో వినిదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉండునట్లు చేస్తారు. ప్రసాద యాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును చూపమని వారిని వేడిదము. ఈ గ్రంథమును చదువు భక్తులు, వింటున్న శ్రోతలు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. శ్రీ సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వ జీవములయందు చూచెదరుగాక. తథాస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు. శిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము కూడా నేను అప్రమత్తుడని. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును. నా సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్ను ఆశ్రయించిన వానిని, నన్ను శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా యొక్క కటాక్షము గలదు. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని నా సలహాను గాని కోరిన వెంటనే ప్రసాదించెదను. నా భక్తుల గృహములందు లేమీ అను శబ్దము పొడసూపదు. ఓం శాంతి శాంతి శాంతి.